हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परम ब्रह्म तस्मै श्रीगुरवे नमः। आनन्दैकरतप्रकारविलसन्मन्दस्मितास्मिन् कृपापानीनम् निजवर्तमानसनवाम् भोजातपानोदयम् कालज्ञानविदग्रणिम् शिवकरम् कालीतमम् सद्गुरुम् ब्रह्मज्ञानमयम् नमामि हनुमत्काली प्रसादात्वयम्। यदविद्याविलासेन भूतभौतिकसृष्टया तम् नौमि परमात्मानम् सच्चिदानन्दविग्रहम् खानिलज्ञपरित्र्यन्तम् सत्फणिवद्वतम् यथा ध्वान्तश्चिदे। नमस्तस्मै हरये बुद्धिसाक्षिणे प्रज्ञानाम् सुप्रतानैः स्थिरचरनिकरव्यापिभिर्व्याप्तलोकान् भूत्वा दिशनोद्भासितान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुङ् मायया पूजयन्नो माया सङ्ख्या तुरीयम् परम् अमृतम् अजम् ब्रह्म यत्तन्नतोऽस्मि। नारायणतमारम्भाम् याचिशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशज्यभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। సర్వాధిష్టాన స్వరూపులైన సద్గురుదేవులు పాదపద్మములు నమస్కరిస్తూ ఆనందమయీ ప్రణమమయీ సత్యమయీ అయిన మాతాజీ వారి చరణ కమలములకు ప్రణమిల్లుతూ ఈ శుభావతరణలో ఈ సత్రములో ఉపవిష్టులైన పెద్దలందరికీ నమస్సుమాంజులు తెలుపుకుంటూ, అప్పుడే మనం ఈ మౌన ధ్యాన సప్తాహం 5వ రోజు పూర్తి చేసుకోబోతున్నాం. 5 రోజులు పూర్తయిపోతుంది. ముఖ్యంగా మనకి తెలుసుకోవాల్సినది ధ్యానం అంటే ఏమిటి. ధ్యానం ఎన్నో విధములుగా మనం వింటూ ఉన్నాం, శ్రవణం చేస్తున్నాం అనేక విధాలుగా, కానీ ఇది మెయిన్ క్రష్. ఎక్కడ మనం పట్టుకోవాలి ధ్యానం అంటే ఏంటి అంటే, ఈ ఏదైతే ప్రత్యయ ఏకతానత అని చెప్తారు పతంజలి యోగ సూత్రంలో, ప్రత్యయైకతానత వృద్ధి సంధి వచ్చి అక్కడ ప్రత్యయైకతానత ప్రత్యయ ఏకతానత. ప్రత్యయం అంటే ఏమిటి, అది బాగా మనం మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవాలి. మననం చేతనే మననాత్రాయతే అంటే మననం మంత్రము ఏంటి, మంత్రమును మననం చేయటం 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 వలన మనం ఈ అజ్ఞానం అనే మహాసముద్రాన్ని దాటగలం. త్రాయతే అంటే దాటటం. కాబట్టి మనం ముఖ్యంగా అన్ని విషయాలు ఇది మాత్రం మర్చిపోవడానికి లేదండి. ప్రత్యయైకతానత జ్ఞానం అంటే ప్రత్యయం అంటే జ్ఞానము. జ్ఞానము జ్ఞానము కూడా ఒక విషయము లాగానే పరిగణించబడుతుంది ఇక్కడ, లైక్ ఘటము విషయం. ఓకే, తర్వాత ఒక ఏదైనా ఆబ్జెక్ట్ తీసుకోండి ప్రపంచంలో, ఇసే విషయము. అలాగే జ్ఞానము కూడా ఇన్ కంటెంప్లేషన్ థింకింగ్ లో జ్ఞానము కూడా ఒక ఆబ్జెక్ట్ తీరాల్సి ఉంది. కాబట్టి దానికోసమని మనం ఏం చెప్తున్నాం అంటే, ఏకతానత ఏకాంతత సంపాదించడమే ధ్యానం. ధ్యానం అంటే ఇంకేం లేదండి, బట్ అది బ్రహ్మస్వరూపమును ఏకాంతత చేయడం ఏమిటో అది ధ్యానం. నా వస్తు విషయక జ్ఞానం కాదు. ఈ సెల్ ఫోన్ మీద ఏకతానత వచ్చేసింది, లేకపోతే టీవీ షోలో ఏకతానత వచ్చేసింది, లేకపోతే ఏదైనా ఈ మాల్ అక్కడ ఏకతానత వచ్చేసింది. ఏది ప్రాపంచిక విషయముల మీద ఉన్నది ధ్యానం అనిపించదు, అది ధ్యానము కాదు. వారు చెప్పింది ఏమిటంటే ఎక్కడైతే ఈ దానికి ముందు అత్ర అన్నారు, అత్ర అంటే దానికి ముందు అనేక సూత్రాలు వారు చెప్పారు, మంత్రాలను చెప్పారు. అక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నాను అని పతంజలి మహర్షి, పతంజలి మహర్షి అంటే కొద్దిగా సమయం వచ్చింది కాబట్టి రెండు మాటలు కూడా మనం చెప్పుకుందాం. ఇంకోటి మన ఈరోజు ప్రాతకాలంలో కూడా మధ్యాహ్న కాలంలో కూడా మాతాజీ వారు చివరిలో దీన్ని ముట్టంకించడం జరిగింది. అది నేను అక్కడ పేషెంట్లు చూస్తే మధ్య మధ్యలో ఏదో కొద్దిగా వినిపిస్తుంది, కొద్దిగా పోతూ ఉంటుంది. అయినా కూడా చివరిలో సమయ అభావం వలన వారు పూర్తిగా చెప్పలేకపోయారు, దాన్ని ప్రసంగించలేకపోయారు. అదే ఇంకా వారు ప్రసంగించడం మొదలు పెట్టి ఇంకో 1 గంట 2 కూడా అయిపోయింది. అందువల్ల అక్కడికి ఆపేదానికి మీరు చాలా తెల్లారుజాము 3 నుంచి మీరు ధ్యానంలో ఉన్నారు, కొద్దిసేపు ఈ దేహానికి కూడా కొద్దిగా విశ్రాంతి కావాలని కూడా విశ్రాంతి తీసుకుని మళ్ళీ రండి అని పంపించారన్నమాట. దానిని అనుసూతముగా ఇప్పుడు కొద్దిసేపు మనం ఈ పతంజలి అష్టాంగ యోగము అనే దాని గురించి మనం ధ్యానం గురించి మాట్లాడాం. ధ్యానము అంటే ఇదంతా అనేక విధములుగా అనేక మహర్షులు ధ్యానాన్ని గురించి చెప్పారండి. సమయావక అభావం వలన లేకపోవటం వలన మనం చెప్పుకోలేకపోతున్నాం. విద్యారణ్య మహాస్వామి, విద్యారణ్య తీర్థులు వారు అద్భుతంగా పంచదశలు ఒక ప్రకరణ రాశారు, 400 సూత్రాలండి ధ్యానం మీదే. ఇంకో విషయం ఉండదు అక్కడ. ఆ విషయాలు సంవాది భ్రమ, అతంవాది భ్రమ అంటే ఏమిటి ధ్యానములు అని అలాంటి విషయాలు మనం చర్చించుకోవటానికి మనకి ఎందుకంటే 7 రోజులు సరిపోవు మనకి. ఆవృత్తి రతకృత్ ఉపదేశ అని బ్రహ్మసూత్రంలో చెప్పబడినది. ఆవృత్తి ఆవృత్తి అంటే రిపీట్ అండ్ అగైన్ అండ్ అగైన్ రిపీట్, దాని ఆవృత్తి. మన వృత్తులు అంటే మనోవృత్తులు, అటువంటి వృత్తి ఇది. నీ యొక్క ధ్యాన వృత్తిని అసకృత్ ఉపదేశ అని వ్యాస భగవానుడంత ఆయనే సాక్షాత్ బ్రహ్మస్వరూపులు, ఆయనే ఉపదేశం, భగవంతుడు ఉపదేశించిన ఏది ఉపనిషత్తుల్లో వేదముల్లో ఉపదేశించింది బట్టి కాబట్టి నేను చెప్తున్నాను అన్నారు. ఉపదేశ ఉపదేశించుట వలన అహం వదామి, అహం బ్రూమి అని చెప్తున్నారు. ఏమిటది ఆవృత్తి రతకృత్, మనం ఏమైతే చేస్తున్నామో దీని మళ్ళీ రిపీటెడ్ గా అది నా బ్రహ్మసూత్రముల్లో 4వ అధ్యాయంలో 1వ పాదంలో ధ్యానాన్ని గురించి బాగా డిస్కస్ చేయబడింది. అందులో ఎంతవరకు ధ్యానం మా బాబుజీ మహారాజ్ గారు వారి యొక్క మన ఉపన్యాసంలో రచనలో గ్రంథంలో మనం వింటూనే ఉన్నాం, ఎంతవరకు చేయాలనేది మన ప్రశ్న, మనలాంటి వాడి ప్రశ్న. ధ్యానం ఎంతవరకు చేయాలి? 1 రోజు చేయాలా, 7 రోజులు చేయాలా, 10 రోజులు చేయాలా, 1 నెల రోజులు చేయాలా? అంటే ఆజీవనం ధ్యానం చేయాల్సిందే, ధ్యానం ఆజీవనం అక్కడ ఉండాల్సిందే, ఆ సమాధి స్థితిలో ఉండాల్సిందే నువ్వు. అది ధ్యానం అంటే 1 రోజులో 7 రోజుల్లో ధ్యానం చేసామంటే అయిపోయిందని అనుకునేది కాదు. నిరంతరం ఈ ఎటువంటి భేదములు లేకుండా, ఎటువంటి అవరోధములు లేకుండా చేయటం ఏమైతే ఉన్నదో అది ధ్యానం. ఆజీవనం అంటే జీవించినంత కాలం చేయటమేనండి. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ రెస్పైరింగ్, ప్రాణాయామం చేసినంత కాలం ప్రాణం అంటే ప్రాణం అంటే గాలి తీసుకోవటం వదలతీయటే ప్రాణాయామం. ఇంకేంటి ఇంకేనా ఏదో అనుకోకండి. వాళ్ళు శాస్త్రజ్ఞులు జాగ్రత్తలు చెప్పారు పనికి పేర్లు పెట్టేసి. వెరీ సింపుల్, నువ్వు శ్వాస తీసుకుని వదులుతున్నంత వరకు నువ్వు ఇది చేయాల్సిందే అని చెప్పడం జరిగింది అన్నమాట. కాబట్టి అటువంటిది ఆ పతంజలి మహర్షి అంటే సాక్షాత్తు శేష భగవాను, 1000 తలలు ఉన్నాయి వారికి, వారు యోగసూత్రములు ప్రసంగిస్తూ ఉండగా ఒక ఆచారం ఉంటుంది మాట, ఇక్కడ కర్టెన్ లాగా ఉంటుంది. ఎవరు శిష్యులందరూ ఎవరు చూడటానికి లేదు. ఎందుకంటే అది ఎవరైనా చూడటానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు కష్టం అయిపోతారు. దాని మీద ఒక పెద్ద కష్టం ఉంది. మహర్షి ఎలా అయిపోయారు, తర్వాత ఎలా మళ్ళీ రావటం జరిగింది. ఇవన్నీ నాలాంటి కొంటి వాడు వెళ్ళి అసలు ఎలా ఉంటారు చూద్దాం, అసలు ఏంటి ఇవన్నీ కోటలకు వస్తున్నారు ఏమని అంటే బసం అయిపోయాడు వాడు శిష్యుడు. ఆయనకి మళ్ళీ అది శాపగ్రస్తుడు అయిపోయాడు. అది శాప ఉన్ముక్తి ఎలా అయింది అని చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అది మనకు అనవసరం. ఇప్పుడు మనం ఎందుకంటే ధ్యాన శిబిరంలో ఉన్నాం కదా, కాబట్టి అందులో ఇందులో ఈ పతంజలి అష్టాంగ యోగము, అష్టాంగము అంటే ఎనిమిది యోగము, యోగ చిత్తవృత్తి నిరోధ కథన అని మళ్ళీ వారి అందులోనే ఉంటుంది. ఆ యోగ సూత్రాల్లో వస్తుంది ఈ సూత్రం కూడా. చిత్తవృత్తి, చిత్తం అంటే ఏమిటి, మనస్సు. మనస్సు అంటే ఏమిటి, మైండ్. వృత్తి నిరోధక, మన మనస్సు యొక్క వృత్తులు ఏమైతే ఉన్నాయో అది ఎంత చంచలంగా ఉంటుందో, అది పాదరసం కన్నా చంచలంగా ఉంటుందండి. నీ పాదరసం ఒకసారి కింద పడిందండి, ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో. మనకి మానవుడికి చాలా కష్టం పట్టుకోవటం పాదరసాన్ని, అంతకన్నా ఫాస్ట్గా ఉంటుంది. దాన్ని నిరోధించగలిగాలి. యోగం అంటే యుంజతే యోగం అంటే కలయిక, బ్రహ్మతో ఈ జీవాత్మ పరమాత్మతో కలిసి ఉండటమే యోగం. కాబట్టి అది దాన్ని, అది మన మన లక్ష్యం ఏమిటి, మనం ఏం చేరుకోదలిచి మనం ధ్యానం చేస్తున్నాం దాన్ని చేరుకోగలి. దాన్ని ఏది ఏకాగ్రతగా ఉండదు, బ్రహ్మ ఎందు లయించిపోవడం. బ్రహ్మ కన్నా డిఫరెంట్ గా ఉండకూడదు. నేను బ్రహ్మలో లయించాను అని ఎవరైనా అంటే, నేను బ్రహ్మనైపోయాను అని అంటే వాడికి అది అది ద్వైత భావం ఉంది. అద్వైత భావం బాధింపబడుతుంది, అద్వైతుడు కాదు. నువ్వు ఇంకా ద్వైతంలోనే ఉన్నావు. అక్కడ నేను అనేది లేకుండా ఉండాలి. ఎక్కడైతే నేను లేకుండా ఉంటుందో అది ద్వైతము. ఏకమేవా అద్వితీయం అని సజాతీయ విజాతీయ సుగత భేదము లేనటువంటిది అటువంటి. ఇవి చిన్న చిన్న విషయాలు మనం మళ్ళీ మళ్ళీ చర్చించుకోవాలి. మనం ఎక్కడైనా కూర్చుంటే అది ఆయన ఏదో మైక్ ఇచ్చారు కానీ సజీతీయ సజాతీయ విజాతీయ ఏంటది అని ఒకరికొకరు డిస్కస్ చేసుకోవాలి, విచారణ చేయాలి. అది నిజమైన విచారణ. దాని ఏది శ్రవణం చేయటం వలన మనకి మంచి ఫలం లభిస్తుంది. అనేక సార్లు చెప్పుకున్నాం, ప్రజాతీయం విజాతీయం సుగత భేదం. బాబీ మహారాజ్ అసలు చాలా కామన్ గా వాడిన, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మనం అన్ని వింటున్నాం కదండి, చాలా కామన్ గా వాడిన పదం ఇది. సజాతీయ విజాతీయ సుగత భేదం లేనటువంటి భగవంతుడు, ఓకే ఆత్మ భగవాన్, సుప్రీం కాన్షియస్నెస్, అన్క్వాలిఫైడ్ సుప్రీం కాన్షియస్నెస్. ఓకే, ఈ జీవులందరూ క్వాలిఫైడ్ సుప్రీం కాన్షియస్నెస్. మనందరం వీఆర్ క్వాలిఫైడ్ బ్రహ్మన్స్. అన్క్వాలిఫైడ్ బ్రహ్మన్ ఎవరైతే ఉన్నారో వారికి ఏది, వారికి జాతి నీతి కులం గోత్రం ఏమీ లేనటువంటిది. అటువంటిది వారి యొక్క లక్ష్యం. అందువలన వారిని ఏమన్నారు, అన్క్వాలిఫైడ్ అన్నారు. అంటే వారికి ఏమి పేరు లేదు, వారికి ఏమి జాతి లేదు, వారికి ఏమి దేశం లేదు, కాలం లేదు, స్వతహాగా ఏమీ లేదు. విశేషణం యాడ్ చేయడానికి లేనే లేదు. అవిశేషి, నిర్వికారి, నిరంజన, రంజనం లేనటువంటి వారు. కాబట్టి అటువంటి శక్తిని మనం పొందాలంటే ధ్యానంలో కూర్చోవాలి. ధ్యానం అంటే ఏమిటి, కూర్చోవడం ధ్యానం కాదు. కూర్చోవడం ధ్యానం కాదండి, అస్సలు కాదు. నుంచోవడం కూడా అది, నువ్వు ఎలాగైనా ఎలా నుంచునుండు, తలకిందులుగా శీర్షాసనం లేకపోతే వంగుని ఉండు, ఎలా చేసినా కూడా దట్ ఈస్ నాట్ ధ్యానం. నువ్వు ఏదో ఆసనం అనేది వస్తుంది, అక్కడ మనం ఇవన్నీ చర్చించుకుందాం, మళ్ళీ చర్చించుకుందాం. కాబట్టి అటువంటి యోగ సూత్రములు, అష్టాంగ యోగములు అంటే ఎనిమిది. అవి మనకి పొద్దున చెప్పారండి, అక్కడ మన వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారండి, వాళ్ళు ఎంతో శ్రద్ధగా శ్రవణం చేస్తున్నారు. వాళ్ళని మన నువ్వు చెప్పమంటే అది మర్చిపోకూడదు. అలాగ అమ్మా ఎవరైనా సరే మర్చిపోకూడదండి. ఎనిమిది ఎనిమిది ఏం చెప్పారు? యోగాన్ని గురించి, ధ్యానాన్ని గురించి ఎనిమిది చాలా ముఖ్యం అన్నారండి. అది చాలా ఇంపార్టెంట్. ఏమిటది? ఒకటైన చెప్పండి. కొద్దిగా అక్కడ ఉన్న వాళ్ళని ఫ్రంట్ బెంచెస్ ఎలా చెప్పేస్తారు, టగటగా చెప్పేస్తారు. తెలుసుకోవాలి. అలా మర్చిపోవడం కాదండి. మనం ఎన్ని ధ్యాన శిబిరాలను వచ్చి కూర్చుని ధ్యాన శిబిరం అభ్యాసం చేసాం, ధ్యానం గురించి అభ్యాసం చేయించారు శ్రీ గురుదేవులు మన చేత. రెండు రైట్, నో ప్రాబ్లం. అట్లీస్ట్ నేను ఆ ఉత్సాహం అది లోపిస్తుంది మనలో. భాస్కర్ రాజు గారు విన్నాం కదా ఒకసారి అటెండెడ్ మోర్ దాన్ 25-30 శిబిరములు. ఇది ఈ డిస్కషన్ లేకుండా ఆ శిబిరం ఎండ్ అవ్వదు అసలు. ఇంతవరకు ఎప్పుడు నేను వినలేదండి వాళ్ళు ఎండ్ అయిపోవటం. ఎందుకు? చాలా ముఖ్యమైన విషయం అది. అందువల్లనే వారు ప్రస్తావన చేశారు శ్రీ మాతాజీ వారు. వారి చివరిలో 10 నిమిషాలు ఎక్కడో విన్నాను గబుక్కు, మళ్ళీ ఇంకో పేషెంట్ వచ్చేవాడికి అందులో కాన్సన్ట్రేషన్ అక్కడికి వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చి నేను ఇంటానే ఉంటాను కాబట్టి అటువంటి పూర్తిగా నేను వారు మాత్రం ఆ 10 నిమిషాల్లో ప్రవచనం చేసే విషయం కాదు. అది అది చాలా సూక్ష్మంగా చెప్పారు. ఇలాగే ఎనిమిది ఎనిమిది రైట్ అది యమ నియమ ఆసన ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ ధ్యాన సమాధి. ఇది రావాలండి. మనం ఊరిని విన్నాం విన్నాం వెళ్ళాం వెళ్ళాం చప్ప చాలా బాగా చెప్పారండి ఏమి చెప్పేశారండి అని దానివల్ల ఏం ఉపయోగం లేదు. యూ హ్యావ్ నో యూజ్ ఎట్ ఆల్ అన్లెస్ వి డూ శ్రవణ మనన నిధి ధ్యాసనలు. శ్రవణం చేయాలి, దాన్ని తప్పకుండా మననం చేయాలి. మననం చేయకపోతే ఆ శ్రవణం అంతా వృధా అయిపోతుంది. మళ్ళీ మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం. మన అందరూ అందరూ కూడా అనండి. యమము యమ ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ ధ్యానము సమాధి. ఇది చాలా ముఖ్యం. యమము అంటే ఏమిటి అంటే అన్లెస్ యూ హ్యావ్ దిస్ ఈ అష్టాంగములు అన్నారండి. అంగములు అంటే ఏమిటి? అంగము అంటేనే పార్ట్ ఆఫ్ ఇట్. ఇది ఒక ఇది అంగము. ఈ చెయ్యి ఒక అంగము, ఈ కాలు ఒక అంగము, ఈ కంఠం ఒక అంగము. అలాగే ఈ మనం ధ్యానాన్ని తెలుసుకోవాలంటే ఈ ధ్యానానికి ఇది 8 అంగములు. ఈ 8 మనం బాగా తెలుసుకుంటే వాటిని ఆచరించాలి. తెలుసుకుని కంఠస్థ పట్టేస్తానండి, బ్రహ్మాండంగా రాకేస్తానండి, ఏ ఉపయోగం లేదు. అది మనం అది ఆచరణలో మన దైనందిక జీవనలో ఆచరణలో పెట్టాలి. దాని మొట్టమొదటిగా మనం ఒకటి విచారణ చేద్దాం. యమము యమము అంటే ఏమిటి? యమము అహింస సత్యము అస్తేయము బ్రహ్మచర్యము ప్రత్యాహారం 5. ప్రతి దానిలో ఒక ప్రతి అంగములోనూ 5-5 ఉంటాయి. అహింస అంటే ఏంటి అంటే మనం ప్రతిరోజు మనం ఫాలో అవ్వాల్సిన ప్రతి క్షణము మనం ఆ జీవనం ఫాలో అవ్వాల్సింది. అహింస అంటే ఏరే ప్రపంచంలో ఏమైతే జీవులైతే ఉన్నావో వాటిని అన్నిటికీ హింసించకుండా ఉండటం, బాధ కలగకుండా ఉండటం దాన్ని అహింస అన్నారు. అంటే మన తోటి మానవుడికి కూడా జీవులంటే ఓనే చీములకి దోమలకి దానికి బాధ కలగకుండా కాదు. మన తోటి మానవుడికి కూడా, మన తోటి ఉన్న అందరితోటి కూడా, ప్రపంచంలో ఉన్న అందరికి ఎటువంటి వారికి ఏమి బాధ కలగకుండా ఉండటం, అది యమము. అది యమము అని దానిని మనం పాటించకపోతే నువ్వు ధ్యానానికి చాలా దూరంలో ఉన్నావు. ఏంటది, చిత్తము యొక్క ఏకాగ్రతని, ధ్యానముని నువ్వు పొందలేవు. ఏకాగ్రత చిత్త ప్రత్యయక ప్రత్యయకతానత రావాలంటే మాత్రం నీకు మళ్ళీ మళ్ళీ నేను ఊరిని అంటున్నా చూడట, అది కొద్దిగా నాకు దృఢం అవుతుంది, మన అందరికీ కూడా దృఢం అవుతుందని. ప్రత్యయకతానత, ప్రత్యయము అంటే జ్ఞానము, ఏకతానత అంటే కాన్సన్ట్రేట్, ఒకే విధముగా విడదీయకుండా ఉండటం. ఏమైతే ఉండదు, తైలధారలాగా అనేవారు సోమవారు, అంటే తైలధారలో ఒక ఆటమ్ కి ఇంకొక అణువుకి మధ్యలో అసలు సమయమే ఉండదు, గ్యాప్ ఏ ఉండదు. అలాగా అటువంటి, ఎందుకంటే ఆ తృప్తి గ్యాప్ వచ్చినా సరే ఈ మాయ వచ్చేసి నాకు చేరిపోతుంది. నిన్ను చూసిన నువ్వు చాలా గొప్పాడి పుట్టినా లే అంటుంది, ధ్యానం చేస్తావు నువ్వేం ధ్యానం చేస్తావు లేవు అంటుంది. కాబట్టి అటువంటిది కాదు అహింస. అహింస అంటే ఏమిటి, మన ప్రపంచంలో ఉన్న ప్రాణులందరితోటి అందరినీ హింసించకుండా ఉండటం, ఇది అహింస. మళ్ళీ ఇక్కడ కొన్ని విషయాలు చెప్పారండి, ఏది జాతి దేశ కాల అపరిచ్ఛిన్నం. నీ అహింస ఎలా ఉండాలి, జాతితో సంబంధం లేకుండా అపరిచ్ఛిన్నం అంటే దానితోటి కూడి ఉండకుండా, దానితో లిమిట్ అయిపోకుండా. జాతి అహింస అంటే ఏంటి, బ్రహ్మం గారు మనం చెప్తా ఉంటాం అదే అంటే, నేను చేపలు తప్పించి జలచరాలు తప్పించి ఇంకెవరిని నేను హింసించనండి. ఓకే, బ్రాహ్మణులను తప్పించి ఇంకెవరిని హింసించను, క్షత్రియులు తప్పించి ఇంకెవరిని హింసించను, ఇది పురుషులను తప్పించి స్త్రీలను నేను హింసించను. ఇది జాతి అవచ్ఛిన్నం. ఓకే, దేశావచ్ఛిన్నం. దేశావచ్ఛిన్నం అంటే ఈ నేను కాశీలో ఉంటే నేను ఎవరిని హింసించను, నేను ప్రయాగలో ఉంటే నేను ఎవరిని హింసించను అని దేశంలో ఒక దేని లిమిట్ అని పెట్టుకుంటారు. దిస్ ఈజ్ మై లిమిట్, అక్కడ ఎవరిని హింసించనండి, తర్వాత అంతా హింసే తర్వాత అని స్వయంగా వారే చెప్పింది ఇందులో, ఇంత మాత్రమే అలా అనుకోకండి. తర్వాత కాలావచ్ఛిన్నం అయిన అహింస. కాలావచ్ఛిన్నమైన అహింస ఏమిటి, ఈ రోజు గురుదశమండి, ఈ రోజు అసలు ఎవరిని హింసించను, ఈ రోజు ఏకాదశి, ఎవరిని ఏకాదశి అండి ఈ రోజు, నేను ఈ రోజు వ్రతం చేసుకుంటున్నాను, అది ఎవరిని హింసించడానికి లేదు, ఇంక తతిమా టైంలో ఇంకా యు ఆర్ ఫ్రీ. అలా అని కాదు, అలా ఈ జాతి దేశ కాల సమయావకాశము అవిచ్ఛిన్నము కాకుండా ఉండే అహింస పాటించాలి, మనందరూ పాటించాలి. అంతేగాని ఒక గ్రూప్ గా పెట్టుకోకూడదు, అంటే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళని నేను హింసించనండి, తతిమాలందరినీ వాయించేస్తాను అంటే లేదు. ఓకే, ఇరాన్ లో ఉండే వాళ్ళని నేను బాంబులతో దాడి చేస్తానండి, ఇజ్రాయెల్ తో నేనేం పట్టించుకోను అని అంటూ ఏదైతే ఉండదో అది అహింస కానీ కాదని చెప్తున్నారండి. ఎప్పుడో వచ్చిన విషయాన్ని పతంజలి మహర్షి అప్పుడే చెప్పేశారు, రాబో ఇంకా ఎన్నో చెప్తారు. కాబట్టి అటువంటిది అహింస. సత్యము, మళ్ళీ ఒకసారి యమము అంటే ఏమిటి, ఐదు కలిగినండి, ఒకటి అహింస, రెండు సత్యము, మూడు అస్తేయము, నాలుగు బ్రహ్మచర్యం, ఐదు అపరిగ్రహము. ఇలా మనం చెప్పాల్సింది, సూక్ష్మంగా ఇప్పుడే చెప్పేసుకున్నామండి, రాసేసుకున్నాం అప్పు చెప్పేసాం, ప్రయోజనం ఏమీ లేదు. అహింస అంటే ఇలాగ చేయాలి అని చెప్పారు. ఓకే, ఇప్పుడు ఏమంటే సత్యము. సత్యము అంటే ఏది, మన సత్ప్రవ ప్రవర్తన కలిగి ఉండటం, మన జీవన విధానంలో సత్ప్రవర్తన కలిగి ఉండటం అది సత్యం. అంతేగాని మన బ్రహ్మసూత్రంలో చెప్పిన సత్యం ఇది కాదు, త్రికాలాబాధితం సత్యం అని కాదు, నవ్యభిచారి సత్యం అని కాదు. ఇక్కడ అర్థం లేదు సత్య ప్రవర్తన. తర్వాత ఇది ఇంకా చెప్పారండి, అప్పుడు మన ప్రజెంట్ డేలో ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో వాటి ఎలాగైతే ఏది మనం ఈ సెల్ ఫోన్ లో డబ్బులు కొట్టేస్తారు కదండి, అరెస్ట్ అంటారు, అరెస్ట్ డిజిటల్ అరెస్ట్, డిజిటల్ అరెస్ట్, ఇలాన్నీ మనకి కొన్ని కోట్ల రూపాయలు మనం వింటున్నాం స్పామ్ చేసి కొట్టేస్తారు, అటువంటిది కూడా లేకుండా ఉండటం ఏమైతే ఉందో అది సత్య ప్రవర్తన. ఏమైంది మనం అహింస సత్యము అస్తేయము అంటే దొంగలించకుండా ఉండటం. అదే దొంగలించడం అంటే ఏమిటండి, నాది కాని వస్తువు నేను అనుకోవటం. అందరూ నారాయణ ఉపనిషత్తులో మనం చెప్పుకున్న మహా అపరాధం అది, మహా అపరాధం మనందరం మహా అపరాధులమే, మనందరం అస్తేయులమే, మనందరం దొంగలమే. దొంగని ఎలా అంటున్నారండి మనం అంటే, నాది కాని వస్తువుని నేను అనుకుంటున్నానండి, నాది కాని వస్తువుని నేను అనుకుంటున్నాను. పుట్టిన దగ్గర నుంచి వచ్చే వరకు ఇదే కాదు, ఐ నెవర్ లెఫ్ట్ ఇట్, కల్లో కూడా వదలలేదండి. కాబట్టి అది అటువంటి వస్తువు అంటే ఇలా మనం విచారణ చేస్తూ ఉంటే అన్ని అంటే దొంగతనం చేయడం అనే కాదు, ఎవరు వస్తువును మనం దొంగలించడం అని కాదు, ఎవరి ఆస్తిని మనం దొంగలించడం అని కాదు, వాళ్ళ ఆస్తిని దొంగతనంగా రాయి చేసుకోవటం అని కాదు, ఎవరి ఆస్తిని మనం సంగ్రహించేయటం అని కాదు. కాబట్టి అది అన్నిటికన్నా ముఖ్యమైన దొంగ నువ్వే అయి ఉన్నావు, ఇంకో ఎవరు ఉన్నాడు అది అస్తేయము. మొదటిది ఏమిటది, అహింస సత్యము అస్తేయము బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యంను పాటించమన్నారు మీరు. అంటే బ్రహ్మచర్యం అంటే సెలబ్రిటీ కాదండి, కాదు బ్రహ్మయందు చరించటం ఏమైతే ఉన్నదో అది బ్రహ్మచర్యం. నిరంతరం బ్రహ్మ నీ వృత్తి నీ మనోవృత్తి బ్రహ్మయందు ఉండటం ఏమైతే ఉన్నదో అది బ్రహ్మచర్యం. అపరిగ్రహము అంటే వేరే వాళ్ళ యొక్క అంటే నీది కాని దానిని నువ్వు పరిగ్రహించటం, నువ్వు నీది కానిది ఏదైనా సరే, నీ ఈవెన్ కుర్చీ నాది కాదు నేను నాదే అంటేస్తాను, అదే అపరిగ్రహము. ఇవి నాలుగు, ఈ ఐదు యమము. ఈ ఐదు లక్షణాలు మనకి ఎంత పుష్కలంగా ఎంత దారుఢ్యం మనం సంపాదిస్తే అంత చిత్తవృత్తి నిరోధం ఈజీ అయిపోతుంది మనకి. ప్రత్యయైకతానత మళ్ళీ మళ్ళీ అంటున్నాను ఎందుకంటే మన అందరికి మళ్ళీ జ్ఞాపకం ఉంటుంది, నాకు కూడా జ్ఞాపకం ఉంటుందండి. కరెక్ట్ కరెక్ట్. కాలం అనవచ్చినం, వస్తు అవచ్చినం నేను చెప్పాను అది అది కరెక్ట్. ఏదైనా అన్ని ఎలా విచారణ చేయటం అంటే మీకు అన్ని అన్ని విచారణ మనకి తేటతెల్లం బాగా తెలుగు తెలియడానికి వీలవుతుంది. అది విచారణ ధ్యానం గురించి. తర్వాత యమము అయిపోయిన తర్వాత నియమము. నియమము అంటే ఏమిటి, నియమము అంటే శౌచం సంతోషం స్వాధ్యాయము ఈశ్వర ప్రణిపాతం. ఇవి శౌచం. శౌచం అంటే శుచిగా ఉండటం, బాహ్య శుచి అంతర్ శుచి ఇది చాలా ముఖ్యం. బాహ్యంగా మనం ఎక్కడైతే ధ్యానం చేస్తున్నామో ఆ దేశంలో ఉండాలి, శుచిగా ఉండాలి. అక్కడ ఏమి డస్ట్ అటువంటి పార్టికల్స్ ఉండకూడదు, అనవసరమైన వస్తువులు అక్కడ ఉండకూడదు, నీకు ఏకాగ్రతని డిస్టర్బ్ చేసే విషయాలు అక్కడ ఉండకూడదు, ఆ స్థలంలో ఆ దేశంలో ఉండకూడదు. అటువంటి శుచి మీరు ఎలా ఉండాలి, ఇలాగ ఉండాలి. అందరూ మన జయం, అందరం ఇక్కడ కూర్చున్నాం, అందరూ మన జయం ధ్యానం చేయటం. అంతేగాని ఇంకోళ్ళు ఇంకోళ్ళు పాలిటిక్స్ మాట్లాడుకోవటం ఉండలేదు. అక్కడ ఇక్కడ ఏది ఏంటంటారు, ఇది బ్యాంగిల్స్ ఇది ఇక్కడ పెట్టారంటే గుంటూరులో, అదే ఏదంటారు దాన్ని, ఒక యోజన ఒక వారం రోజులు ఓన్లీ ఆన్ బ్యాంగిల్స్, అందరూ వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి ఎన్నో రకరకాలుగా ఉంటుంది. అటువంటిది అటువంటిది కాకుండా మనం ఇది శుచిగా ఉండటం, అంత శుచి కూడా అంత హక్కలలో కూడా మనం ఈ అహింస సత్యము తర్వాత అపరిగ్రహము అస్తేయము ఇవన్నీ లక్షణములు కలిగి ఉండటం, అంత అంత కారణములో కూడా అంత ఆభ్యంతరములో కూడా ఉండటం ఏమైపోయినాడో దానిని ఏమన్నారు, శుచి అన్నారు. సంతోషం, సంతోషం ఏమిటి, ప్రపంచంలో అందరూ సంతోషంగా ఉండాలి, అందరికీ ఎటువంటి దుఃఖము కలగకూడదు, నేను కూడా సంతోషకరమైన విషయాలకి ప్రాధాన్యం ఇవ్వాలి, నాకు ఏదైతే దుఃఖాన్ని తీసుకొస్తుందో దానిని, మనకి పూర్వజన్మ సుకృతం వలన ఏదైనా రావచ్చు కానీ అటువంటి అటువంటిని కూడా భరించి ఇది నాకు దైవానుగ్రహం వల్ల వచ్చింది, ఎప్పుడో ఏదో చేసుకున్నాను, లేకపోతే ఇంకెంత యాక్సిడెంట్ అవ్వాల్సిందో నాకు చిన్నగా బాబుజీ మహారాజ్ దాన్ని తీసేశారు అని సంతోషంగా ఉండటం, అది సంతోషం. అంతేగాని నాకు ఈరోజు పాయసం దొరకలేదు అని దుఃఖపడటం కాదు, ఈరోజు నాకు నాకు ఆ ప్రాప్తి లేదు అంటే సంతోషంగా ఉండటం, కాబట్టి అది సంతోషం. తర్వాత స్వాధ్యాయం, స్వాధ్యాయములు ఏమిటది, నిరంతరం మన గురుదేవులు ఏమైతే మనకి బోధించారో దానిని గురించి నిరంతరం స్మరించుకోవటం, అధ్యయనం చేయటం, చదవటం, గురు చరిత్రను చదవటం, లేకపోతే గురు గీతను చదవటం, లేకపోతే భగవద్గీతని చదవటం, ఏదైతే ఉన్నదో ఇటువంటి సద్గ్రంథములని బ్రహ్మ గ్రంథములను చదవటం, బ్రహ్మసూత్రములను చదవటం, ప్రకరణ గ్రంథములను చదవటం, వివేక చూడామణిని అభ్యసించటం, ఏదైతే ఉన్నదో అది స్వాధ్యాయనం. తర్వాత ఇంక మూడవది ఈశ్వర ప్రణిధానం, అంటే ప్రతిదీ పరమేశ్వరుడు యొక్క ఈ అనుగ్రహం, నేను ఈరోజు ఇక్కడ కూర్చున్నానంటే వారి గురుదేవుల యొక్క అనుగ్రహం, ఈ రోజు నాకు ఇలా జరిగిందంటే వారి యొక్క అనుగ్రహం, ఈ ప్రతిదానం అంటే మనకి ప్రతిగా ఇస్తున్నారు, ఇది దేవుని అనుగ్రహం, ఇవ్వలేదు వారి యొక్క ఇది, మనం దానికి నేను బాధ్యత, నేను ఇదేమో పూర్వజన్మలో ఏదో చేసి ఉంటాను, అది అది తెలిసిన బాధ నాది తెలియని బాధ నీది అంటూ ఉండేవారు స్వామికి. కాబట్టి అటువంటిది ఏం తెలుసండి, మనకి పూర్వజన్మలో ఏం చేసాము, ఏమి దుష్కృతాలు అన్ని చేసి వచ్చాము ఇప్పటికి అది, కాబట్టి అటువంటిది అది ఈశ్వర ప్రతిదానం. తర్వాత ఆసనం, ఆసనం ఎటువంటిది, ఎటువంటి స్థిర సుఖాసనం అనేది మంత్రం అండి, ఏది ఇందులో యోగ సూత్రం, యోగ సూత్రం స్థిర సుఖాసనం, స్థిరం సుఖం ఆసనం అన్నారంతే, అందులో మళ్ళీ డిస్క్రిప్షన్ ఏమి లేదు, ఇలాగ ఇలా కూర్చోవాలి అలా కూర్చోవాలని, అది సోమవారి కూడా చెప్పినది, మన ఎలా ఉండాలి కూర్చున్నప్పుడు మీకు సౌకర్యంగా ఉండాలి, ఒక గంట సేపు రెండు గంటలు నీకు ఏమి తెలియకుండా నీకు ఏకాగ్రతను మనం సాధించాలంటే నాకు నడుము నొప్పి వస్తుంది కాలు నొప్పి వస్తుంది అంటే ఇక్కడికే ఉంటుంది కానీ మనకి ఆ బ్రహ్మోపాసన ఎలా జరుగుతుందండి, సుఖ ఆసనం
కాబట్టి అటువంటి అది నువ్వు ఎలా పద్మాసనం వేసుకో, లేకపోతే వజ్రాసనం వేసుకో, లేకపోతే ఉన్నావు ఒంటి కాళ్ళ మీద నుంచు అంటే నుంచుని ధ్యానం చేయి. నీకు అనుకూలంగా ఏదైనా చేసుకో, నీకు అనుకూలంగా అగ్ని వృత్తాకారం చుట్టూ ఉంటే నాకు బాగుందండి, అసలు డిస్టర్బెన్స్ లేదు, లేకపోతే ఈ మా సోదరి బాధ వచ్చి దాన్ని డిస్టర్బ్ చేస్తుంది, అది ఏంటండి ఇది ఏంటండి అని ఉంటుంది అనేది. అలా లేకుండా ఉండటం ఏమైతే ఉండదు అది, ఎనీథింగ్ ఆఫ్ యువర్ చాయిస్. బాల్జీ మహారాజ్ ఎప్పుడు చెప్పలేదు ఇలా కూర్చుంటే కూడా ఇస్తే ఓకే, ఇలా మన కుర్చీలో కూర్చుని ధ్యానం చేయడం ఏంటండి, శుక్రం బాధించే మచ్ బెటర్ ధ్యాన్ ఇలా కూర్చుని ధ్యానం చేయండి. నాకు నడువు నొప్పి ఉంది అనుకోండి, ఇక్కడ కూర్చుని ధ్యానం చేసుకుంటే ఈజ్ 100% బెటర్ ధ్యాన్ సిటింగ్ ఈ పద్మాసనం. అలాగే సుఖాసనం, తర్వాత శవాసనం కూడా అన్నారు, గోవిందాసనం అన్నారు, శవంలాగా పడుకుని ఉండటం. కాబట్టి అటువంటి ఆసనం. సో ముఖ్యం ఏంటంటే స్థిరం సుఖం, ఈ రెండు ముఖ్యం ఆసనంలో. నువ్వు ఏ ఆసనమైనా ఏ వేషమైనా ఓకే, అయినా కూడా ఈ రెండు ఉండాలి, అప్పుడే నువ్వు నీ ఏది ప్రత్యయకత అనాలి. ధ్యానం అంటే ఏమిటి, మళ్ళీ మనందరం ఉన్నాం ప్రత్యయకత అనేది. ప్రత్యయము అంటే జ్ఞానము, ఏకతానత అంటే ఒక్కటిగా ఉండటం, ఇంకా రెండోది లేకుండా ఉండటం, విడివిడిగా ఉండటం, భిన్న భిన్నంగా ఉండటం, పృథక్ పృథక్గా ఉండటం, ఏది ఉన్నదా అది లేనే లేదు అసలు ఏకతానత. కాబట్టి ధ్యానం అంటే ఏమిటి, ప్రత్యేక ఏకతానత అని ప్రతి వాళ్ళకి మనం చెప్పుకున్నాం. అది స్వామి వారు కూడా అదే మనకి తెలియదు, మనకి మన భాషలో చెప్పారు, ఆయన సంస్కృతంలో చెప్పారు. స్వామి ఏం చెప్పారు, నీ యొక్క ఏకాగ్రత, నీ యొక్క జయం మీద ఏకాగ్రత కలిగి ఉండటమే ధ్యానం. అంతేగాని అక్కడ గుంటూరు మీద ఏకాగ్రత, హైదరాబాద్ మీద ఏకాగ్రత, నా ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఏకాగ్రత, నా బ్యాంక్ అకౌంట్ లో ఏమవుతుందని ఏకాగ్రత, ఇది కాదు. బ్రహ్మ వస్తువు ఏకాగ్రతగా ఉండటం, అహం బ్రహ్మాస్మి అని చెప్పారు కదా మనకి స్వామి వారు, అది అటువంటి దానిని ఎందు ఏకాగ్రతగా ఉండటం ఏమైతే ఉండదో అది ధ్యానం. స్వరూపం యమము నియమము ఆసనము ప్రాణాయామము. ప్రాణాయామం అంటే ఏమిటండి, ప్రాణాయామము ప్రాణం అంటే ఏమిటి, ప్రాణము ఈజ్ వైటల్ ఎయిర్, వైటల్ ఎయిర్ అంటే మనం ఆ వైటల్ ఎయిర్ ఉండటం వల్ల ఇలా కూర్చున్నాం అండి, ఇలా ఇస్తున్నాం, మాట్లాడుతున్నాం, అన్ని చేస్తున్నాం, దట్ ఈజ్ వైటల్ ఎయిర్. వైటల్ ఎయిర్ మనం ఇంకా కొద్దిగా కరెక్ట్ గా చెప్పవాలంటే ఆక్సిజన్. ఆ యామము అంటే దాని నడక, ఆ ప్రాణము ఆ ప్రాణము ఆక్సిజన్ అనే గ్యాస్ నడక ఏదైతే ఉన్నదో దాన్ని ప్రాణాయామం అన్నారు. ఇది దానిని లోపలికి తీసుకున్నప్పుడు ఏమన్నారు, ఇంత అంతరిందిరేమ్మా, ఇన్హలేషన్ కరెక్ట్, ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ కరెక్ట్, ఎక్సలేషన్ ఇది ఓకే. అటువంటిది కుంభకము వేచకము పూరకము అంటే ముందడు అది పూరించడం, రేచకము దాన్ని వదిలించడం, పూరించి అక్కడ ఉండటం ఏమైతే ఉండదు దాన్ని కుంభకం అంటారు. అలాగే వదిలేసిన తర్వాత ఏమి తీసుకోకుండా ఉండటం అది కూడా కుంభకం. కాబట్టి అది దానిని అలా అంటే ఈ జ్ఞానం, ఈ ధ్యానం చేయటంలో ఏకాగ్రత చేయటం, బహి ఏకాగ్రత అంతర్ ఏకాగ్రత అని రెండు రకాలు. ఇది ఇప్పుడు ఎక్కడ నాసిక మీద ఉంచడం, భూమధ్యములో ఇక్కడ ఉంచడం ఏమైతే ఉన్నదో అది బహి ఏకాగ్రత. నేను ఇలా కూర్చొని ఇక్కడే ఉంచాను నా దృష్టి అంతా, ఇంకెక్కడికి వెళ్ళలేదండి, ఒక క్షణం కూడా అక్కడికి వెళ్ళలేదు, 2 గంటలు ఉన్నాను అక్కడే ఉంది, అది బహి ఏకాగ్రత, బయటగా ఏకాగ్రతగా ఉండటం. అలాగే నాసికాగ్రహం మీద ఏకాగ్రత,
అలాగే ఇప్పుడు ఈ ప్రాణాయామం మీద ఏకాగ్రతగా ఉండటం అని చెప్పారన్నమాట. అలా కాకుండా స్వామివారు చెప్పింది మన గురుదేవులు మనకి చాలా సులభంగా చెప్పారు. అండ్ ఇట్ ఇస్ వెరీ ఈజీ టు ప్రాక్టీస్. నీకు ఎవరైతే ఇష్టదేవతున్నారో వారిని నిరంతరం దర్శించడం ఏమవుతున్నదో అలా అలా అంటే కళ్ళు తెరిసే చూడాలని కాదు, కళ్ళు మూసుకున్నా నీ ఇష్టదేవత నీకు కనిపించాలి. ఇలా అని ఏం చెప్పలేదు కూడా. ఎవరు అని ఉరిచారా మీరు ఎలా అంటే అలా చేయండి. కాబట్టి అది దాని మీద ఈజీయర్. మనం ఇక్కడ ఉంచడం అంటే చాలా కష్టం అండి. భూమధ్యంలో చూపు నిలబడడం అంటే చాలా బాగా, ఏదో ఒక సెకండ్ నిలుపుతామేమో తర్వాత వెళ్ళిపోతుంది అది. కానీ మన ఇష్ట దేవత మీద నిలబడడం అంటే అది పర్ఫెక్ట్, ఎంతకాలమైన మనం నిలుపుకోవడం. అలాగే వారు మనకి మంత్రోపదేశం చేశారు శ్రీ గురుదేవుడు. శ్రీ గురు చరణులు మనకి మంత్రోపదేశం చేశారు. ఆ మంత్రోపదేశాన్ని మనం నిరంతరం తైలధారలాగా స్మరించడం ఏమైతున్నదో అనుష్ఠానం చేయటం, కూర్చుని ధ్యానంలో కూర్చుని ఏదో ఇలా అనేక రకములుగా చేయటం ఉంటుంది అన్నమాట. కాబట్టి అది ప్రాణాయామము. తర్వాత ప్రత్యాహారం అని మనం చెప్పుకున్నాం. ప్రతిగా అంటే మనం ఏదైనా చేసే రైట్ రైట్ యు ఆర్ కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. విత్డ్రాయింగ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ అది. మరి ఈ ప్రపంచ దృష్టి ఏదైతే ఉన్నదో దానిని విత్డ్రా చేసి తీసివేసుకుని దాని నుంచి మన మనస్సుని మన ధ్యేయ వస్తువు ఏదైతే ఉన్నదో దాని ఎందు నిలబడటం ఏదైతే ఉందో అది ప్రత్యాహారం. ధ్యానము ధ్యేయము, ధ్యేయము ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం అండి. ధ్యేయము అంటే ఏమిటి? మనం ఏమైతే ధ్యానములో మనం నిలపడానికి ప్రయత్నం చేస్తున్నామో దాన్ని ధ్యేయము అన్నారు. దేశ స్థాపనం చిత్తస్య అని పతంజలి సూత్రం. మనం ఎక్కడైతే ఏ దేశమునందు మనం ధ్యానం చేయడానికి ఉపక్రమించామో ఆ దేశమునందు స్థాపన చిత్తం స్థాపన అది ధ్యేయము. మన ధ్యేయమై ఉండాలి. నీ ఇష్టదేవత ఎవరైనా ధ్యేయమై ఉండొచ్చు, నీ మంత్రోపదేశం ఏమైనా ధ్యేయమై ఉండవచ్చు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది చాలా ఫేమస్ గా చెప్పబడింది. మనం కూడా ఒకసారి చెప్పాలి. రామకృష్ణ పరమహంస గారు ఒకసారి శిష్యుడు వెళ్తా ఉంటే, అయా నాకు ధ్యానం కుదరటం లేదండి, నాకు ఒక ఎనుము ఉంది అంటే ఆడ బఫలో ఉంది అది ఎనుము, ఆ దానికి కొమ్ములే నాకు చాలా ఇష్టం అండి, ఆ కొమ్ములే కనిపిస్తున్నాయి అన్నారు అన్నమాట. ఆయన చెప్పి అలాగైతే ఆ కొమ్ముల గురించి నువ్వు ధ్యానం చేయండి, ఇది లైటర్ మీన్ మన విషయాన్ని గురించి చెప్పుకుంటాం అదే అంటే. వారు అలా ధ్యానం చేశారన్నమాట. చాలా కాలం తర్వాత వారు మళ్ళీ ఇటు వస్తున్నాయని, నాయన శిష్య నువ్వు ఎలా ఉన్నావు అంటే, నేను బాగున్నాను స్వామి, ఒకసారి బయటికి రా అన్నారంట. ఆయన, నేను ద్వారం దాటి రాలేనండి, నా కొమ్ములు ఇంతగా పెరిగిపోయినాయి, నేను అసలు రాలేను అని. గురువులు వచ్చినా కూడా నేను రాలేకపోతున్నాను, ఎందుకంటే ధ్యానం చేసి 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 తదేక అటువంటి ఏదైతే ఆకారం తాను స్వయం అయిపోయాడు, తాను పొందాడు, అది అనుభవం. కాబట్టి అది అటువంటిది. అలాగ మన ఏకాగ్రతగా ధ్యానం చేసి చేసి మన మూర్తి ఇష్ట దైవత ఏవైతే ఉన్నారో వారి రూపాన్ని మనం పొందాం. దానిని ఏమన్నారు? ధ్యేయము అన్నారు. ధ్యానము అంటే మనం చెప్పుకున్నామండి, ప్రత్యైకతానత అంటే తైలధారలాగా ఏకాగ్రత ఇష్ట దేవత మీద నిలపటం. మన యొక్క ఏది ధ్యాన యొక్క మంత్రం ఏమైతే ఉన్నదో దాని ఎందు నిలబడటం. స్వామివారు నీకు ఏదైతే ప్రసాదించారో ఆ మంత్ర లక్ష్యార్థమునందు నిలబడటం ఏమైతే ఉన్నదో అది ధ్యేయం.
సమాధి. సమాధి అంటే ఏమి?
ఏంటి ధ్యానం? ధారణ ధ్యానం చెప్పేసుకున్నాం. సమాధి ఇప్పుడు సమాధి అంటే అంటే ఓకే అంటే విరామము లేకుండా ఉండటం అది ధారణ. విరామము లేకుండా కట్ కట్ కాకుండా ఉండటం ఏదైతే ధారణ, తైల ధారణగా ఉండటం ఏదో అది ధారణ. ఏకాగ్రత మళ్ళీ ఏకాగ్రతలతో వస్తుంది కాబట్టి అటువంటి తర్వాత ఇప్పుడు సమాధి. మన యొక్క లక్ష్యం ఏమిటి, ధ్యానం ఎందుకు చేస్తున్నాం అనే దాన్ని మనం విచారణ చేసుకుంటే మన లక్ష్యం సమాధి స్థితిని పొందాలి. సమాధి అంటే ఏంటి? ధీ స్వామి వారు చెప్పింది ఏమిటి, ధీ బుద్ధి సమం, ఎక్కడైతే సమముగా ఉంటుందో అది సమాధి. అక్కడ ఏమి లేదు, సజాతీయ విజాతీయ స్వగత భేదము లేనే లేవు అటువంటి స్థితి. కాబట్టి అటువంటి స్థితిని పొందడం ఏదైతే దానిని శూన్య స్థితి అన్నారు ఈ మంత్రం ఈ పతంజలి సూత్రముల్లో. అంటే శూన్యముగా ఉండటం అంటే ఇంకోటి రెండోది లేకుండా నేను ఏది నా చేయం ఏదైతే ఉన్నదో అది అయిపోవటం. అక్కడ రెండోది లేదు, నేను లేను, అసలు నేను కూడా లేను. మన నా ధ్యేయం యొక్క రూపం ఏమైతే ఉన్నదో, ధ్యేయం యొక్క లక్షణం ఏమైతే ఉన్నదో, బ్రహ్మ ఎవరైతే ఉన్నారో వారు అయిపోతాం. అహం బ్రహ్మాస్మి అని ఏకమేవ అద్వితీయం సన్ నామరూప విభర్జితం శుద్ధే బ్రహ్మని సర్వదా తత్వమసి. తత్వమసిలో తత్ అంటే ఏమిటి, ఏకమేవ అద్వితీయం, అసలు ఒకే వస్తువుగా ఉండటం. అక్కడ మళ్ళీ ఇదే, ఇది మాత్రం మన అద్వితీయులు అద్వైతవాదంలో ఇది బాగా ప్రతిసారి రావాల్సింది. సజాతీయ విజాతీయ స్వగత భేదము లేనటువంటిది ఏకత్వం, ద్విత్వము లేనిది, రెండవది లేనిది అటువంటిది అది సమాధి స్థితి. అది మనం అనేక సార్లు ఈరోజే చెప్పారు, అయా నేను ఎంతవరకు ధ్యానంలో నేను ఎంతవరకు పురోగమించానంటే ఎక్కడేసా బొమ్మలు అంటే అక్కడ ఉన్నావు కంబలి అని అంట, అలా ఉంది. సో డెఫినెట్లీ హీ నోస్ ఇట్, మనం ఎక్కడ అసలు లేనిలే దానిలో. సో అన్లెస్ మనకి ఈ అన్ని ప్రాక్టీస్ చేస్తేనే కానీ వచ్చి కొన్నే కూర్చున్నాం అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ధ్యాన శిబిరం వస్తుందండి విల్ బి రెడీ దేర్ అప్పుడు కూడా వచ్చేస్తాం మంచి ప్రసాదాలన్నీ దొరుకుతాయి మంచి ఉన్న కూడా 10 గంటలు కూర్చుని కూడా చాలా సౌకర్యంగా సమకూర్చారు మన అందరికీ అని. అలా కాకుండా మనం ఒక్కొక్క స్టెప్ పెరుగుతానే పైకి పైకి వెళ్ళిపోతూ ఉండాలి. అది ఎలా అయిపోతాం, అన్లెస్ వీ ప్రాక్టీస్ ఆల్ దీస్ అష్టాంగ యోగము అని. ఇది ఇదివరకు మరి ఇప్పుడు ఇదివరకు ఆ పుస్తకంలో ఉండేది ఏది ధ్యాన దీపికలు మరి ఇంకోటికి రాలే, రేపైనా వస్తుందేమో. రైట్ ఓకే నో ప్రాబ్లం. అది అనేక సార్లు శిబిరంలో ఈ విషయాలు చెప్పుకోవడం అందుకనే మాతాజీ వారు కూడా నిన్న పొద్దున్న ప్రస్తావించడం జరిగింది. ఇది చాలా ముఖ్యం. పతంజలి మహర్షి చాలా ఉత్తమమైన మహర్షి, వారి దగ్గర నుంచి మనం ఎన్నో ఎన్నో నేర్చుకోవాలి. వారు పతంజలి యోగ సూత్రములు చాలా ప్రాముఖ్యత ఉంది వరల్డ్ లోని. ఓకే మన గవర్నమెంట్ కూడా చాలా ప్రాముఖ్యత ఇస్తుంది పతంజలి యోగ సూత్రములు. యోగాసనములు దే ఆర్ డిఫరెంట్, యోగాసనములు ఆర్ డిఫరెంట్, దే ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ బట్ దే ఆర్ డిఫరెంట్. అది మన ఫిజికల్ నేచర్ కి చెప్తుంది, అంతేగాని మన మనసు యొక్క లక్షణాల గురించి అది చెప్పదు. కాబట్టి అటువంటి చక్కటి అవకాశాన్ని మనకి గురుదేవులు మనకి ప్రసాదించారు. దానిని మనం మళ్ళీ మననం మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవాలి, వదిలేసేకండి, అయిపోయిందని వేసుకోకండి. ఎలాగ నేను మనకి ఇది నేర్చుకోవటం కంఠస్థం పడతాం ఇది కాదు మన యొక్క లక్ష్యం. మన లక్ష్యం ఏమిటి, మన యొక్క ఏదైతే సమాధి స్థితి ఏదైతే మన ధ్యేయం ఉందో అక్కడ అత్ర ఏకతానత అక్కడ ఏకాగ్రత, నన్ను నేను మర్చిపోవాలండి.
అది నేను ఉండి వారు కూడా ఉంటే అది సమాధి కానేరదు. ఇద్దరు రెండు ఉంటే అది సమాధి కానేరదు ఎప్పటికీ. ఎప్పుడు ఏదైతే మనం ఇష్టదేవత ఉన్నారో వారిని మన శ్రీ గురుదేవుల్ని మనం వారు ఒక్కరే ఉన్నారు. వాస్తవంగా వారు ఒక్కరే ఉన్నారండి. మనకి మనుషులు ఎంతో మంది దాన్ని బియాండ్ డౌట్ ప్రూవ్ చేస్తారు. యు ఆర్ బట్ యు ఆర్ ఎలూన్ తత్వమసి అనేది ఇది ఉపదేశ వాక్యం అంటారు. అంటే గురువులు తన శిష్యుడికి ఉపదేశం వాక్యం. వారి యొక్క అవతార రహస్యం అదే. వారు మనకి అందరికీ తత్వమసి అని బోధించడానికి అవతారం స్వీకరించి వచ్చారు. వేరే ఉద్దేశం లేదు. వేరే ప్రాపంచికమైన ఆ కష్టాలు తెచ్చడం ఈ కష్టాలు తెచ్చడం అని కాదు. వారు అవతారం చదివించింది కాబట్టి అటువంటి తత్వమసి అనే దానిని అదే సమాధి స్థితి అని శ్రీ గురుదేవులు చెప్పడం కూడా జరిగింది. మరి అలాగా మనం అమూల్యమైన ఈ మానవ జన్మని సార్థకం చేసుకుని మళ్ళీ వస్తుందో రాదు అని స్వామివారు చెప్తూ ఉండేవారు. మళ్ళీ నక్కై పుడతాను, గజ్జి కుక్క అయి పుడతాను, లేకపోతే కొండ చిలువ అయి పుడతాను, ఏమో ఎప్పుడు ఏమవుతుందో అని అవి తెలిసింది బాధ నాది, తెలియని బాధ మీది అంటూ ఉండేవారు. కాబట్టి అలాగా కాకుండా డెఫినెట్ గా విల్ అచీవ్ దట్ సమాధి స్థితి. ఓన్లీ థింగ్ వీ మస్ట్ ప్రాక్టీస్ ఇట్. దాన్ని అభ్యాసం చేయాలి. నిరంతరం మననం చేసుకుంటా ఉండాలి. అంటే మననం దాన్ని చేరటానికే కానీ దానికోసం మననం ఏం చేయవలసింది. మనం దాని ఒక మార్గం ఒక ప్యాత్ వే వాళ్ళు చూపించారు. ఆ ప్యాత్ వే లో మనం నడుస్తూ ఉంటే అక్కడికి తప్పకుండా చేరిపోతామండి. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్. కాబట్టి అటువంటి అష్టాంగ పతంజలి మహర్షి బోధించినట్లుగా అటువంటి అష్టాంగ యోగాన్ని మనం కూడా ఆచరించి యమనియమాదులను ఆచరించి మనం కూడా అటువంటి స్థితిని పొందాలని అనే స్వామివారిని ప్రార్థిస్తూ హరి ఓం సహనావతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.